ईश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आतु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
योग विद्య యొక్క సమగ్ర అవగాహనకి మనం ప్రయత్నం చేస్తున్నాం. నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి మొదటి మెట్టు, చివరి మెట్టు కాదు అది. ఈ మొదటి మెట్టులో మీరు అడుగుపెట్టాక నిజమైన యోగ సాధన చేసుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కొన్ని జన్మలు పట్టొచ్చు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఎంత టైం తీసుకుంటారు అని. మెలకు వచ్చింది పొద్దున్న 5 గంటలు, మీకు మెలకు వచ్చింది, ఇమీడియట్గా లేచిపోయి పని చేసుకోవచ్చు. పొరలాడుతో కునుకు తీస్తూ 10 నిమిషం వచ్చింది తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. పేపర్ వాడు రావటం తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. పాలవాడు రావటం తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. ఇంట్లో వాళ్ళు కూరలు భారం చేస్తాం తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. 7:30కి లేవచ్చు మంచం మీద నుంచి కదా, కానీ మెలకు మీకు 5:30కి వచ్చింది. మెలకు మీకు ఈరోజే వచ్చింది, ఈ క్షణమే వచ్చింది. ఈ మెలకుని మీ ఆలస్యము తంద్ర దీని ద్వారా ఆలస్యం చేసుకుంటారా? ఈ క్షణంలోనే మీరు యోగులైపోతారా? ఆ భావన, దాన్నే గురుదేవులు యుగ సంధి అన్నారు. సంధికాలం, ఆ సంధికాలం ఒక కలిపి ఒకలా ఉంటుంది, కానీ ప్రకృతిలో కూడా సంధికాలం ఉంటుంది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించే ముందు చీకటిగానే ఉంటుంది. చాలామంది ఏం చెప్తూ ఉంటారు అంటే, అసలు సూర్యుడు ఉదయించే ముందు చీకటి చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మెల్లిగా ఉషోదయం అవుతుంది, మెల్లిగా వెళ్తూ వచ్చేస్తుంది. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి సంధికాలము. దేశం అందరికీ ఒకటే, ఈ సంధికాలం మారదు. పంచాంగంలో టైం టేబుల్ వేస్తాడు, ఇవాళ 5:20కి సూర్యోదయం అన్నాడు అనుకోండి, అది అందరికీ 5:20కి సూర్యోదయం. మీకోసారి ఇంకొకసారి అవ్వదు. అలాగే నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి సూర్యోదయానికి ఇది సంధికాలం, 1980 నుంచి 2000. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యోదయం. తొందర ఎందుకు పడుతున్నానో అందుకు అర్థం చేసుకోండి. ఇంకా 1.5 సంవత్సరాలే ఉంది మీకు, దీన్ని మీరు మార్చలేరు. మళ్ళా మీకు కావాలి అంటే ఈ సంధికాలం రాదు. ఈ కారణాల వల్ల, ఆ కారణాల వల్ల, అనేక కారణాల వల్ల మీరు ఆ సంధికాలాన్ని దాటేస్తే వెళ్తూ వస్తుంది, చీకటిగా ఏమి ఉండదు తర్వాత. కానీ సంధికాలంలో ఉండేటటువంటి అమృతత్వ ఘడియలు, అద్భుతమైనటువంటి తరంగాలు మళ్ళీ రావు. మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తాయి. దానికి ఈ గందరగోళం అంతా, మిమ్మల్ని మేలుకోమని చెప్పేది అందుకు. నేను రిటైర్ అయిపోయాను మాస్టారు, నాకు వయసు అయిపోయింది మాస్టారు, నాకు రోగం ఉంది మాస్టారు, నా పిల్లల బాధ్యత ఉంది మాస్టారు, ఉంటాయమ్మా అన్నీ ఉంటాయి. కానీ సూర్యోదయం ఆగదే, నేనేం చేసేది? నిజమే నాకు బాధే మీ బాధతో, కానీ నేనేం చేయగలను, నేనేం చేయలేను. కానీ అమృతత్వ ఘడియలు వచ్చినప్పుడు తెలియని వాళ్ళు ఒక చిన్న మాటని తప్పించేసుకోవచ్చు, నాకు తెలుసుంటే ఊపి పారేసేవాళ్ళం. మీకు తెలుస్తుంది కదా, మీకు చెప్తున్నాం కదా. అందులో నేను ఈ జూలై 1వ తారీఖు నుంచి కుండ బదలగొట్టి స్పష్టంగా అది తప్ప నాకు ఇంకో ధ్యేయం లేదు అని చెప్తున్నాను. నేను మన కోసమే, నా కోసం కాదు చెప్పేది, మన కోసం. ఎంతో ఆర్తితో చాలామంది ఈ కాలంలో ఫిష్ అవుట్ ఆఫ్ ద సీ అనే మాట విని ఉంటారు మీరు. అంటే చేప సముద్రం నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది? ఎంత గందరగోళంగా ఫీల్ అవుతుంది. మనం కూడా ఈనాటి సమాజాన్ని చూసి అలాగే ఫీల్ అవుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే మన ప్రారంభ కర్మ వల్ల ఈ దేశకాల పరిస్థితుల్లో పుట్టాల్సిన వాళ్ళం కాదు. ఇది అహంకారం గురించి నేనే మాట్లాడటంలే. నా కాలేజీలో మైక్రోబయాలజీ ఉంది, బయోకెమిస్ట్రీ ఉంది. బయోకెమిస్ట్రీ వాళ్ళకి పరీక్షలు అయిపోయి ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. మా వాళ్ళు నిన్నటి నుంచి పరీక్ష మొదలెట్టారు. మా వాళ్ళకి పరీక్ష రోజులు, బయోకెమిస్ట్రీ వాళ్ళకి. మైక్రోబయాలజీ వాళ్ళకి పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన రోజు. తేడా అర్థమవుతుంది కదా. మైక్రోబయాలజీ వాళ్ళు ఆనందిస్తున్నారు, రిజల్ట్స్ వచ్చేసాయి, అది వాళ్ళ కర్మ. బయోకెమిస్ట్రీ వాళ్ళకి రిజల్ట్స్ కాదు, పరీక్షలు రాస్తున్నారు వాళ్ళు. ఎటైనా పడవచ్చు, కష్టపడి చదివారా పాస్ అవుతారు. మైక్రోబయాలజీ వాళ్ళు స్నేహితులు ఉంటారుగా, సేమ్ క్లాస్మేట్సే కదా. వాళ్ళ పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి, 12 పార్టీ ఇస్తున్నామని చెప్తే రేపు పేపర్ ఉంది వాళ్ళకి. పార్టీకి వెళ్తారు, స్నేహ ధర్మాన్ని నిర్వర్తించుకుని అంత దగ్గర స్నేహితుడు పార్టీకి వెళ్ళకపోతే ఎట్ట అని పార్టీకే వెళ్తారు. లేదా పరీక్ష ఉంది రేపు నాకు అని పరీక్ష రాస్తారు. ఉదాహరణ అర్థమైంది కదా. మీ పరిస్థితి కూడా అంతే. మీకు పరీక్ష రోజులేవి, ప్రపంచానికి పరీక్ష రోజులు అయ్యో లేవు మీకు అనవసరం. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసే రోజులేమో, వాళ్ళ సబ్జెక్టు వేరు, మీ సబ్జెక్టు వేరు. చాలా జాగ్రత్తగా ఈ తేడా నిరంతరం మనసులో గుర్తుంచుకోండి. మర్చిపోతున్నారు మీరు, నిరంతరం ఇది మీ మనసులో ఉండాలి. మీ పరీక్షలు వేరు, మీ స్థాయి వేరు. అది గొప్ప తక్కువ అర్ధరహితమైనటువంటి ప్రశ్న. మీరు వాళ్ళని చిన్నవాళ్ళని అనుకోవద్దు, మీరు గొప్ప వాళ్ళని అనుకోవద్దు. వాళ్ళు మైక్రోబయాలజీ ఎంఎస్సీలు, మా వాళ్ళు బయోకెమిస్ట్రీ ఎంఎస్సీలు, ఇద్దరు ఎంఎస్సీలే. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసాయి, వీళ్ళకి ఇంకా పరీక్ష రాస్తున్నారు. అది తేడా ప్రపంచంలో. మనుష్యాణం సహస్రేషు కశ్చిన్నాం వ్యక్తి తత్వత, శ్రీకృష్ణుడు అంతా జగద్గురు. వీళ్ళ మందులో ఒకరికి మాత్రమే అసలు ఈ తత్వం అర్థమవుతుంది. లేకపోతే భగవంతుడు పూజ ఎందుకు చేస్తున్నారా నా రోగం తగ్గటానికి, భగవంతుడు పూజ ఎందుకు చేస్తున్నారా ఏదో నాకు బాధ వచ్చింది, ఈ కష్టాలు వచ్చాయి కష్ట నివారణకి, భగవంతుడు కొరికే నేను పూజ చేస్తున్నాను అనేవాళ్ళు మీకు ఎక్కడైనా కనిపించారా? కానీ మీరు ఆ సంస్కారం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇక్కడ కూర్చోరు మీరు. కానీ మీకు రిజల్ట్స్ వచ్చేసి పార్టీ చేసుకుంటున్న వాళ్ళ సంసర్గం వల్ల, వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు కదా అని మీ పరీక్ష యొక్క తీవ్రత మర్చిపోతున్నారు. ఆ తీవ్రత నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీకు కోడలు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, వాళ్ళకి ఇది నేర్పకండి. అనవసరం వాళ్ళకి, వాళ్ళ పరీక్షలు అయిపోయో లేదో మనకు అనవసరం. అది వాళ్ళు మన సబ్జెక్ట్లో లేరు, ఉంటే ఆ వేదన ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. మీరు వాళ్ళని లాగటానికి ట్రై చేయకండి, కానీ మీరు విడిపోకండి. అది నా బాధ. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. మీరు వెళ్ళిపోతున్నారే అని బాధ తప్ప వాళ్ళు రావటం లేదని నాకు బాధ లేదు. రాకుండా ఉంటేనే ఇష్టపడతాను నేను, డిస్టర్బ్ అవుతాం కదా మనం. కానీ ఇతరులకి చెప్పకపోతే అసలు వాళ్ళకి తెలియదుగా పరీక్షలు ఉన్నాయని. ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, మీరు రెడీ అవ్వండి అన్నాం అనుకోండి, డేట్ వచ్చేసింది, మీకు ఇంకా తెలియలేదా అని ఆ మాత్రం చెప్పండి మీరు. అంతే తప్ప వాళ్ళని ఈ దారిలోకి మళ్లించడానికి మాత్రం ప్రయత్నించకండి. కానీ దయ ఉంచి మీరు వారి దారిలోకి వెళ్ళకండి. ఆ వెళ్ళే ప్రమాదాలు ఉన్నాయి, అందుకని ఇక్కడికి రమ్మంటా నేను గుర్తు చేయటానికి. ఏంటి అక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది? మీకున్నటువంటి కష్టాలు కానీ, మీకున్నటువంటి బాధ్యతలు కానీ, మీకున్నటువంటి బరువులు కానీ కర్మ సంబంధమైనటువంటివి కాదు. మీరు రుణగ్రస్తులు కారు. దేశకాల పరిస్థితుల వశాత్తు మీరు ఎక్కడికి ఉండాల్సి వచ్చింది. తప్పదు కదా, శరీరం కావాలి, ఇది సంధికాలం అని తెలుసు. ఎక్కడ పుట్టాలి? భారతదేశంలోనే పుట్టాలి. భారతదేశంలో ఎక్కడ పుట్టాలి? ఈ విషయాలు అవగాహనకు తీసుకొచ్చేటటువంటి కుటుంబాల్లో పుట్టాలి. అంతవరకు మాత్రమే మన కుటుంబాలతో మనకి సంబంధము. చాలా స్పష్టంగా ఇది మీరు అర్థం చేసుకుంటే మీ బాధ్యతలు మాత్రమే మీరు గుర్తుంచుకోండి అని నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. బాధ్యత ఎందుకు? ఇక్కడ వచ్చి కూర్చున్నాం మనం, మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కార్యక్రమాలు చేసుకుంటున్నాం కదా అని తలోటి పిక్కుపోయటం మొదలెట్టాం అనుకోండి, రేపు కార్యక్రమాలు చేసుకోవడానికి వీలున్న పరిస్థితులు రావు. అలాగే మీ కుటుంబ పరిస్థితులు, మీ బాధలు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అది మీ గ్రోత్కి కావలసినటువంటి పరిస్థితులు. విత్తనాన్ని తీసుకెళ్ళి భూమి లోపల పడేస్తాం మనం, కారు చీకటిలో ఉక్కిరిబిక్కిరి చేసేస్తాం కదా. విత్తనానికి కోపం వచ్చింది అనుకోండి, హాయిగా ఆడుకుంటున్నాను, గాలి తగులుతుంది, ఆరు బయట ఉన్నాను నేను, వీడెవడో తీసుకొచ్చి ఈ బురదలో పడేశాడు నన్ను, లోపల అక్కడను భూమి లోపల ఓ అడుగు లోపల నాటేశాడు. ఎందుకు నాటాం? ఆ బురద, ఆ చీకటి, ఆ గందరగోళ పరిస్థితులు లేకపోతే విత్తనము అంకురించదు. అంకురించి చూపించండి, మీరు చూపించండి ఒక విత్తనాన్ని చూస్తాను నేను. మరి మీరు ఏ బాధ లేకుండా నేను అంకురించగలను అని ఎలా అనుకుంటున్నారు? మీరు అంకురించలేరు. అది అర్థం చేసుకోండి. మీ బాధల యొక్క మాస్టరు టైం అయిపోయింది, ఇంకా మాకు కష్టాలు ఎన్నాళ్ళు, కొన్ని విత్తనాలు అన్నీ ఒకేసారి నాటుతాం కదా, అన్నీ ఒకేసారి అంకురిస్తాయా? ముందు వెనుక ఉంటే కాలగతిలో అంకురించడానికి టైం పట్టచ్చు, గాభరా పడకండి. అంకురించడానికి తగిన పరిస్థితులు ఉన్నాయి అనడానికి కారణం ఏంటంటే మీరు చూపిస్తున్నటువంటి వ్యాకులత, మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్, అది అర్థం చేసుకోండి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని నేను మీకు చెప్పినప్పుడు ఇది ఆ వెనకాతలు ఉన్నటువంటి అవగాహన ఇది. అందుకే చెప్పాను నేను, రౌండ్ ఆఫ్టర్ రౌండ్ మీరు ఇక్కడికి వస్తే తప్ప నేను చెప్తున్నటువంటి మాటల యొక్క పరిపూర్ణ అవగాహన మీకు రాదు. మీ బాధ్యతలు మాత్రమే మీకు ఉన్నటువంటి కర్మ సంబంధం. ఇంచేతరు మీకు ఉన్నటువంటి కర్మ సంబంధం కావాలి మీకు శరీరం. ఈ విషయాలు మీకు అర్థమవటానికి అంతే మీ కుటుంబాలతో మీకు ఉన్నటువంటి సంబంధం. ఆ తర్వాత ఏముంది? సమాజాన్ని చూసి మనం వాతలు పెట్టుకుంటాం. చేయకండి, అది మీ బాధ్యత నెరవేర్చి ఊరుకోండి. అంతకంటే ఎక్కువ మీరు సమాజంలో ఇరుక్కున్నారో ఈ సాధన మీరు చేసుకోలేరు. బాధ్యత వదిలేశారో ఈ సాధనలో మీకు పరిపూర్ణత రాదు. గీత చూసుకోండి మీరు. దానికి నేను ఇచ్చిన మీకు ఫార్ములా ఒకటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రెండో ఫార్ములా ఏంటి? నేచరే మీకు గురువు. దానికి ఉదాహరణ ఇక్కడ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలే. జూలై 1వ తారీఖున ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, 1వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మీరు కాస్త గమనించుకుని ఉంటే, మీలో చాలామంది అప్పుడే వచ్చారు, ఇప్పుడే వస్తున్నారు, కొత్తగా వచ్చిన అప్పుడున్న పరిస్థితులు తెలుసు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తెలుసు, ఏం మార్పులు వస్తున్నాయి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ జరిగేటటువంటి మార్పులు సంపూర్ణ విశ్వ భవిష్యత్తును మార్చబోతున్నాయి. తర్వాత తర్వాత మీకు తెలుస్తుంది అవి, అందులో మీరు కూడా పాలు పంచుకోబోతున్నారు. కానీ ఆ పాలు పంచుకునే ముందు ఇది రెండో మీ నెత్తురుల్లో లీనమైపోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. బాధగా ఉందా? ఎదుట వాడి వల్ల ఆ బాధ మీకు రావటం లేదు. మీకు మిగతా వాళ్ళకి కారణం కావచ్చు, మీకు అది కారణం కాదు. ఇందువల్ల మీరు ఒక విశాలమైనటువంటి శక్తి యొక్క సంరక్షణలో ఉన్నారని మీకు తెలియటంలే. ఆ సంరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలియదు. కబీర్ దాసు, సమర్థ గురు రామదాసు, శ్రీరామకృష్ణ పరమహంస లాంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తికే తన 16 ఏట వరకు ఏ గురువు సంరక్షణలో అతను ఉన్నాడో తెలియదు అతనికి. అందుకు ఆత్మకథలు చదవమనేది మీకు తెలియదు. తెలుసా శ్రీరామ శర్మ ఆచార్యకి, నేను శ్రీరామకృష్ణ పరమహంస తెలియదు కదా. ఎప్పుడు తెలిసింది? తెలియవలసి వచ్చినప్పుడు తెలిసింది. ఎవరు చెప్పారు? ప్రకృతి చెప్పింది. బయట గురువు చెప్పడు. బయట ఉన్నటువంటి వ్యక్తిని మీరు గురువుగా ఎప్పుడు చచ్చినా స్వీకరించకండి. స్వీకరించారే మీరు కొంత ముంచుకున్నారే. మీరు బయట ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? చెప్పాడు పుస్తకంలో మీరు ప్రయోగం చేయండి అని చెప్పాడంటే పుస్తకం గురువు అయిందా, పుస్తకం కాళ్ళకు ముక్కుతామా, కానీ పుస్తకం పాడైపోకుండా కాపాడతాం, అది వేరే విషయం. వాన జల్లులో పడవ్యం, బురదలో పడవ్యం, ఎందుకంటే ఆ పుస్తకం నుంచి మనం నేర్చుకుంటున్నాం కనుక. అంతే, అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వకండి. మరి దేనికి విలువ ఇవ్వాలి? ఏ విధంగానూ సవరించుకోలేని, మార్పు చేయలేనటువంటి ఫార్ములా నేను మీకు చెప్తున్నాను. మీ బాధ్యతలే మిమ్మల్ని మీ గురువు దగ్గరికి తీసుకెళ్తాయి. ఇంకోటి బాధ్యతలు, మీరు ఎంత సహాయం చేసినా ఇంకోటికి, అవి మిమ్మల్ని గురువు దగ్గరికి తీసుకెళ్ళవు. వీధిలో వాళ్ళకి సహాయం చేస్తాం, ఇంట్లో వాళ్ళకి సహాయం చేయం. వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వండి పెడతాం, ఇంట్లో ఉన్నటువంటి ముసలాళ్ళకి వండి పెట్టాం. బలోతయం, మన మనుషులు బలో తయారయ్యారు అందరూ. ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. ఆ మూర్ఖత్వానికి ఒక పరాకాష్ట. నేను చూస్తా చాలాసార్లు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వృద్ధాశ్రమంలో ఇవాళ వండి పెట్టాలి, చాలా కమ్మగా వండి పెట్టాలి మాస్టారు, ఇంట్లో ఉన్నారు ముసలాళ్ళు వాళ్ళకు వండి పెట్టరు. వృద్ధాశ్రమంలో వండి పెట్టడం ఏంటో, ఇక్కడ పెట్టకపోవటం ఏంటో నాకేం అర్థం కాలేదు. మీకు అర్థం అవ్వదనే నా ఉద్దేశం. అర్థం అవుతే అలాంటి అర్థాలు పట్టించుకోకండి, వద్దు. మీ బాధ్యత ఇంట్లో. మరి వాళ్ళు నన్ను చిన్నప్పుడు అవస్థ పెట్టారు కదా, అప్పుడు ఇది చేశారు కదా, వాళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చలేదని చెప్పి నువ్వు నీ బాధ్యత నెరవేర్చకపోతే వాళ్ళకంటే నువ్వు ఏ విధంగా భిన్నం? యోగ విజయంలో వచ్చి సాధకులుగా వాళ్ళు మీకేమిచ్చారు? బిజినెస్ అయింది, బిజినెస్ కాదు బాధ్యత. బాధ్యత ఇంకా ఇంకా మనం ఇలా కలుసుకుంటే ఎప్పుడైనా పునర్జన్మల యొక్క కర్మ సంబంధం గురించి మనకు అవగాహన వచ్చేటటువంటి క్లాసుల్లో మీరు రాగలిగితే, ఇదంతా కూడా గురు సాన్నిధ్యాన్ని మీరు నిరంతరం పట్టుకోగలిగితేనే వస్తుంది. లేకపోతే నేనేమీ చేయలేను, నేను మీకు నేనేమీ చేయలేను. మీరు ఎదగాలి. ఎక్కడ ఉన్నా ఆ గురువు యొక్క రక్షణ, ఎక్కడ ఉన్నా ఆ గురువు యొక్క జ్ఞానము, ఎక్కడ ఉన్నా ఆ గురువు యొక్క సర్వసమర్థత మిమ్మల్ని రక్షిస్తోంది అనేటటువంటి పాయింట్ మీరు పట్టుకోండి. రక్షించుచున్నది అందులో డౌటే లేదు, గ్యారంటీ అది మీకు. మీకు ఆ అనుభూతి రానంత వరకు నా మాట నమ్మండి. మీరు ఎవరో ఒకళ్ళ మాట నమ్మాలి కదా, మీరు నా మాట నమ్మండి. ఖచ్చితంగా మీకు గురువు యొక్క రక్షణ కొన్ని జన్మల బట్టి లభిస్తోంది మీకు. లేకపోతే భారతదేశంలో పుట్టాం, పుట్టినా ఈ శిబిరానికి రావు. మీరు చాలామంది ఉన్నారుగా భారతదేశంలో, ఎవరు వస్తున్నారు? మా కాలేజీలో ఇవాళ నేను వెళ్తున్నా, కాస్త లేట్ అయింది, వర్షం కురుస్తోంది. లూనా బస్ స్టాండ్లో స్కూటర్ స్టాండ్లో పెట్టి లోపలికి వెళ్తున్నా కాలేజీ వైపుకి. మీరేదో చెప్తారట కదా మాస్టారు, ఏం చెప్తారన్నాడు. నేనేం చెప్పనయ్యా అన్నాను. కాదు కదా, మీరేదో చెప్పాలట కదా అన్నాను. థియాసఫీ వాళ్ళు అప్పుడప్పుడు సీక్రెట్ డాక్టర్ని అడుగుతారయ్యా, అది చెప్తానన్నారు. కాదండి, అరవింద ఆశ్రమంలో ఏదో చెప్పారట కదా అన్నాడు. నేను సావిత్రి అడిగారు వాళ్ళు, చెప్పానన్నా. ఇంతకీ మీరేం చెప్తారు? నిజంగా జరిగినటువంటి డైలాగ్ ఇది ఇవాళ. ఏదైనా చెప్పండి మాస్టర్, ఇదంతా హంబగ్, అంతా అద్వైతం. అద్వైతం తప్ప నేనేమి నమ్మనన్నాడు ఆయన. సరే బాగానే ఉంది, మరి అద్వైతం తప్ప ఏమి నమ్మనివాడు కాలేజీకి రావటం ఎందుకు, ఉద్యోగాలు చేయటం ఎందుకు? మాటకి చేతకి తేడా వచ్చేసింది ఆధ్యాత్మిక జగత్తులో. నువ్వు మాట్లాడుతున్న దానికి, నువ్వు చేస్తున్నటువంటి ఆచరణకి సంబంధం లేదు. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు నా వెనకాతలు ఉన్నాడు అంటే ఎందుకు మీకు ఆవేదన? ఎందుకు మీకు భయాలు? ఎందుకు వస్తున్నాయి మీకు భయాలు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఏమైపోతుందో అని భయపడ్డారంటే అర్థం ఏంటి? మీకు నమ్మకం లేదు గురువు మీద. కానీ నాకు నా హార్ట్ యాంజియోగ్రామ్ తీస్తున్నప్పుడు మొన్న ఫిబ్రవరిలో భలే అనుభూతి వచ్చింది. రమేష్ బాబు గారని ఎండిడిఎం ఆయన, సిటీ కార్డియాక్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, అందంగా కట్టించాడు ఆయన. నాకు ఆయన చూసి జాలేసింది. ఆయన అనవసరంగా చదివాడు. నా దగ్గరికి వచ్చేవాళ్ళందరూ నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, ఇది తినకూడదు అది తినకూడదు అని. పిచ్చివాడు రమేష్ బాబు. నేనేం చెప్పానో అర్థమవుతుందా మీకు పాయింట్? ఇక్కడే ఉన్నారు కొంతమంది నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఎండిడిఎం డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ చూపించుకుంటూ ఉంటే ఆయన చెప్పాలా నాకు? ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ అసలు హార్ట్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళందరూ హార్ట్ పేషెంట్కి మందులు చెప్పేవాళ్ళే. కానీ హార్ట్ పేషెంట్ని మాట్లాడించకూడదు అనేటటువంటి ఫండమెంటల్ నియమం వాళ్ళు ఎవరికి తెలియలే. భలే ఆనందించాను నేను. యోగ విద్యలో కూడా మీరు అదే మూర్ఖత్వానికి లోనవుతున్నారు. మీకు తెలుసును అనుకుంటున్నారు, మీకేమీ తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. మీకు తెలియదు యోగ విద్య గురించి, గురువుల గురించి, వాళ్ళ యొక్క కార్యక్రమాల గురించి. ఎవరో ఏదో అడిగాడు మాస్టారు, ఇందాక నేను ఉదాహరణ ఇచ్చినందుకే మీరు ఏం చెప్తారు మాస్టారు అని అడిగాడు. ఏం చెప్పేది, నేను ఏం చెప్తాను, 18 సంవత్సరాలు బట్టి చెప్తూ ఉంటేనే నేను చాలా మందికి అర్థమయ్యేది చెప్పలేకపోయాను. వర్షపు చినుకులు పడుతూ ఉంటే లూనా పెట్టుకుని కాలేజీ లోపలికి వెళ్తాను 2 నిమిషాల్లో, నేను ఏం చెప్తున్నాను, ఏం చెప్తాను నేను, అవగాహన చేసుకోండి. అనేక జన్మలు బట్టి మనం ఇది మాట్లాడుకుంటున్నాం, ఈ జన్మ కాదు ఇది. మీరందరికీ మీకు కొత్త అనిపించటంలే, అనిపించదు. అనేక కారణాల వల్ల పక్కనే ఉన్నారనో, దూరంగా ఉన్నారనో, తెలిసిన వాళ్ళు వస్తున్నారనో, ఏదో వంకతో వచ్చారు అదృష్టవంతులు. వచ్చాక దారి తప్పకండి. ఏంటా దారి? నిరంతరము గురువు యొక్క స్పర్శ మీకు లభిస్తే మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. యోగ సాధకుని చూస్తాను ఎంత సీరియస్గా ఉంటారో, నాకు ఎప్పుడూ భయం వేస్తున్న వాళ్ళని చూస్తే అసలు మౌనం కనిపించారు నాకు. మౌనంగా ఉండమని అనుకో చచ్చానే నేను, అసలు ఒక్కడ నవ్వరు. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా, ఏం బిడి తీసుకోవాలా అంటే కసిన మాట, లోన్ తీసుకోబడ్డారా నన్ను, రా బయటకి, ది షెడ్ బయటకి చెప్తాది పది. ఆ మానసిక స్థితి ఆనందానుభూతి ఎందుకు ఉంచుకోలేరు? నిరంతరము ఆనందంగా ఉండొచ్చు. వాడెవడో కోపడ్డాడు, వాడు చెప్పాడు, వాడు విసుక్కున్నాడు నా మీద, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళేదో, ఇంకోళ్ళ మీద ఎందుకు మీ ఆనందం ఆధారపడుతోంది, గురువు మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నారు, అది ప్రశ్నించుకోండి. మీరు ఇక్కడ మీ ఆనందానికి కారణము మీ భర్తో, మీ పిల్లలో, మీ స్నేహితుడో, ఓ ట్రస్ట్ బోర్డు మెంబరో, ఓ ప్రిన్సిపాలో, వీళ్ళ మీ ఆనందానికి కారణం మీరు యోగ సాధకులు కారు. మీ ఆనందానికి కారణం ఒక్కడే, గురువు యొక్క సన్నిధానం. గురువు దొరక్కపోతే, గురువు యొక్క అనుభూతి మీకు రాకపోతే ఆవేదన, వ్యధ, విరహ వ్యాధన. రామకృష్ణ పరమహంస రోజులు గడిచిపోతూ ఉంటే నాకు గడియారం కనిపించటం లేదయా, అక్కడ ఉంది లేక కనిపిస్తుంది. ఆ రామకృష్ణ పరమహంస రోజులు గడిచిపోతూ ఉంటే, అమ్మా ఇంకో రోజు గడిచిపోయింది, నువ్వు కనిపించలేదనే బాధపడేవాడు తప్ప ఆవేదన మీకు వచ్చిందా? 3 రోజుల్లో వచ్చేస్తుంది మీకు. మీరు దానికి కరెక్ట్గా ఎదుగున్నారు. మీ వయస్సుతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ ఉద్యోగాలతో సంబంధం లేదు, మీ శారీరక పరిస్థితితో సంబంధం లేదు, మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో సంబంధం లేదు. అనేక జన్మల యొక్క పురాకృత సుకర్మలు, మంచి కర్మలు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాయి. కేవలము నందనవనంలో, హిమాలయాలలో చెప్పేటటువంటి మాటలు ఇవి, ఇంకెక్కడ రావు ఈ మాటలు. అది విన్నా కూడా మీరు మారలేకపోతే నేనేం చేసేది, మారండి, ఆపండి మీ బాధలు. లేవు మీకు బాధలు, ఎలా ఉంటాయి గురువు దగ్గరికి వచ్చాక బాధలు? ఉన్నాయి, గురువుని చూసుకోమనండి, వాడి కర్మ, వాడు చూసుకోవాలి ఆ బాధల్ని. అలా ఆధార పడగలిగేటట్టు చేయటానికే ఆ బాధలు ఉన్నాయి మీకు. మీకు అర్థం కావటం లేదు అది. మీ బాధల యొక్క కారణం ఏంటి అంటే, జన్మను బట్టి ఆయన మిమ్మల్ని వాయించిన, ఆయన మీద మీరు ఆధారపడకపోతే నేను ఉన్నాను మరో అని గుర్తు చేస్తున్నాడు బాబు. నీ బాధలన్నీ నా నెత్తి మీద పడాయి, రోహణ మహర్షి చెప్తూ ఉండేవాడు. పల్లెటూరు వాడు ఒక అతను పెద్ద పెట్టి పెట్టుకుని పరిగెట్టుకుంటూ రైలు ఎక్కేట రైలు బయలుదేరింది, పక్కన ఉన్నవాడు పెట్టి కింద పెట్టన్నాడు. మాబరిగా మోస్తోంది రైలు, పెట్టి బరువు కూడా రైలు మీద ఎలా పెట్టాడన్నాడు. మీరా మూసేడు బరువులు, మీ యొక్క దమ్మెంత, మీ జీవితం యొక్క కాలపరిమితి ఎంత, మీ శక్తి ఎంత, ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ముందు మీరేం చేస్తారు? మీ పిచ్చి మీరేదో చేయగలరు అనుకోవటం, అదే నేను చెప్పాను నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి ప్రిన్సిపల్ పట్టుకోండి అని. మీరేం చేయలేరు, మీకు అనిపిస్తుంది నేను చూస్తాను, మీరు వచ్చారా ఇక్కడికి రాలేదు, అదే నేను చెప్తున్నాను. మీ పురాకృత కర్మ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది, కానీ మీ యొక్క పిచ్చి అది. చాలామంది బస్ స్టాండ్ వరకు వచ్చి రాలేరు, చాలామంది అసలు ఇక్కడికి వస్తున్నారని తెలియక బస్సులో ఎవరో చెప్తే వచ్చి వస్తారు. కారణం ఏంటి? పురాకృత కర్మే. మీరేదో విరిగిపోకండి, మీరు విరివిగి నేనేదో నా వల్ల ఈ సాధన అంతా చేస్తున్నానని దదామి బుద్ధయోగంతం, వాళ్ళకి సాధన చెయ్యాలి అనేటటువంటి బుద్ధిని కూడా నేనే అమ్మాయా మాస్టర్ ఈ పాయింట్ చెప్పారు కదా. ఇంతసేపు లెక్చర్ విని మాకు టెన్షన్ వచ్చేసింది, బాబు మేమేదో చేయాలి, ఇంకా అంతే కదా ఆయన కర్మ, ఆయన బుద్ధి ఎప్పుడిస్తే అప్పుడు వేస్తాం. ఇచ్చాడు నాయన, అందుకే వచ్చా ఇక్కడికి అంటున్నా నేను. అది ఎందుకు మీరు వినిపించుకోరు? వచ్చాక ఏం చేయాలి అన్నది మీ మీద ఉంది. క్లాసులో రికమెండేషను దేవుని వల్ల వచ్చి క్లాసులో కూర్చోబెట్టాం. క్లాస్లో చెప్పిన పాఠం విని అబ్జర్వ్ చేసుకుని దాన్ని రంగరించుకుని దాన్ని అరాయించుకునేటటువంటి బాధ్యత మీది, గురువుది కాదు. చేయలేడు గురువు, అది చేయగలిగితే చేసేసి ఉండేవాడు. గురువు నా బుద్ధి మార్చిస్తాడు మాస్టరు. గురువే బుద్ధి మార్చేస్తే నీ బుద్ధిని మార్చడం, ఓ ప్రెసిడెంట్ బుద్ధి మార్చేస్తే పోలే. మీరు ఎందుకు పనికొస్తారు? మీ బుద్ధి మారుస్తే ఏం లాభం ఆయనకి? ఓ ప్రెసిడెంట్ ఓ ఫీల్డ్ మార్షల్ బుద్ధి మార్చేశాడు అనుకోండి, ఓ సద్దాం హుస్సేన్ బుద్ధి మార్చేశాడు అనుకోండి, ఎంత హాయి. మీ బుద్ధిని మార్చడం మీరు ఎందుకు పనికొస్తారు ఆయనకి? అంటే మిమ్మల్ని కించపరచడానికి నేను చెప్పటంలే. మన శక్తి ఎందుకు పనికిరాదు అన్నది మీకు అవగాహన అవడానికి చెప్తున్నాను నేను. మీరేం చేయలేరు, అయినా మీకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. అంటే ఎవరి వల్ల వచ్చింది అద్భుతమైనటువంటి అవకాశం? గురువు యొక్క అనుగ్రహమే. మరి అనుగ్రహాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆలోచించుకోండి. రెండోసారి వస్తున్నారు మీరు, మూడోసారి వస్తున్నారు, చాలాసార్లు వస్తున్నారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా ఇది మీరు పట్టుకోలేకపోతే బేసిస్ ప్రకృతిలో ఏమి జరిగినా అది గురువు యొక్క అనుగ్రహమే. ఏమి జరిగినా నిరంతరం మీరు నవముఖాంతో ఉండగలగాలి. నిరంతరం కావాలంటే అది కీప్ స్మైలింగ్ అనేటటువంటి పట్టి ఏదో ఉంది, నాకు జపాన్లో దొరుకుతుంది, మరి ఇక్కడ ఉందో లేదో నా ఆధాటికి చేసుకోండి. పెద్ద ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలాగా నవ్వుతున్నట్టు కానీ, కొందరు మహాల్లో ఉంటారు చూసారా పళ్ళు తమాషాలు ఉంటాయి, వాళ్ళవి ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉంటారు. అలా అయినా మార్పులు చేసుకోండి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, నాకే అభ్యంతరం లే. కానీ నా కోరిక ఏంటి అంటే అంత అవస్థపడకుండా నవ్వగలరు కదా మీరు, ఇప్పుడు నవ్వుతున్నారు కదా, ఆ నవ్వు ముందు ఉంచుకోండి సార్. సీరియస్ అయిపోకండి. ఎవరు మిమ్మల్ని ఏమన్నా అంటే పరిస్థితులు మిమ్మల్ని ఏమన్నా కూడా అని నా ఉద్దేశం. అంతే తప్ప వాడంటేనే వీడంటేనే కాదు, పరిస్థితులు కూడా మీకు సుఖంగా లేవు. అవుతుందండి ఆ ఆనందమయ స్థితి కనుక మీరు ఈ మూడు రోజుల్లో ఇక్కడ పట్టుకోగలిగితే, సాయంత్రాలు నేను చెప్పేటటువంటి మాటల్ని మధించుకోండి. మీరు టేప్ తీసుకెళ్ళండి, ఖాళీగా కూర్చోకండి, నిరంతరం ఆ టేప్లు వినండి, ఇంకోటి వినకండి. మీరు ఇచ్చంటే మీకు ఒకసారి అది బుర్రలోకి ఎక్కటంలే, తప్పు మీది కూడా కాదు అది. ఇంచేత 20 సార్లు 30 సార్లు కనీసం ఒక్కొక్క టేపు వినండి. నా కోరిక అది, ఇక్కడికి వచ్చారు ఇంకేం చేయకండి, మీరు వినండి ఆ టేపుల్ని వినండి, విని జీర్ణించుకోండి. ఏ స్థితికి వెళ్ళాలి? నిరంతరము ఆనందంగా ఉంటూ బాధ్యతని 100 పాళ్ళు చేసుకుంటూ గురువుని మీ యొక్క ఉనికిని నేను గుర్తించగలిగేటటువంటి శక్తి తప్ప నాకింకేమీ అక్కర్లేదు అనేటటువంటి మానసిక స్థితికి కళ్ళు మూసుకుని ఎదుగుతుండే స్వస్తి.